ప్రకృతిలోని అందాన్ని, సున్నితమైన భావాన్ని, అందమైన మనస్సుని రాబోయే కొత్త సంవత్సరంలోనే కాకుండా జీవితాంతం ఆస్వాదిస్తూ ఆనందిస్తూ ఉండాలని ఆశిస్తూ మా ప్రియమైన మై ఇన్ మీడియా శ్రోతలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తోంది మీ ఆర్జే భార్గవి.
డైరీలో పేరు తప్ప ఇంకేమీ రాయలేదు. జిమ్ కెళ్లాలని డబ్బులు కట్టి కట్టడం అక్కడితో ఆపేశాం. నడుము కట్టడమే మర్చిపోయాం. రిజల్యూషన్ చెక్ లిస్ట్ లో లిస్ట్ మాత్రమే మిగిలింది. చెక్కి చెక్ పెట్టాం. లేజినెస్ వదలగొట్టాలన్న క్రేజీ థాట్ కి ఫస్ట్ వీక్ లోనే ఫుల్ స్టాప్ పెట్టి బీయింగ్ లేజీగా బ్రతికేస్తున్నాం. ఫ్యామిలీతో అవుటింగ్, నెట్ లో సర్ఫింగ్, కెరీర్ అచీవ్మెంట్, లైఫ్ లో ప్రతి చిన్న ఎంజాయ్మెంట్ అందుకుంటూ అలా అలా 2017 పేజెస్ని తిప్పేశాం. ఇలాంటి అనుభూతుల్ని మరెన్నో 2018 లో కూడా అందుకోవాలని మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తోంది మీ ఆర్జే.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఏ చోట ఉన్నా భారతదేశ ఔన్నత్యాన్ని కొనియాడుతూ సృజనాత్మక సాహిత్యాన్ని, అనువాదాలు, సంగీతం, సినిమా, భక్తి, సైన్స్, హెల్త్, క్రీడలు, ముఖ్యమైన సమాచారాలపై చర్చలు, ముఖాముఖి ఇంటర్వ్యూలు, మంచి సంగతులు, ఇలా ఎన్నో విషయాలను మీకు అందిస్తూ మీ అనుదిన జీవితాల్లో బంధమయ్యే మా స్వరం స్వరమాలిక. స్వరమాలిక కార్యక్రమాలు మీరు వింటున్నారు ప్రతి శుక్ర శనివారాలు మధ్యాహ్నం 2:30 నుండి 3:30 వరకు. భారత కాలమాన ప్రకారం స్వరమాలిక కార్యక్రమాలను మీకందిస్తున్నది మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, భారతీయ స్వరం. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ శ్రీ సత్య గౌతమి. వింటూ ఉండండి స్వరమాలిక. ఎల్లప్పుడూ క్రొత్త విషయాలతో అమెరికా నుండి భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం మైండ్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమం December 29, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
స్వరమాలిక శ్రోతలకు నమస్కారం. నేను మీ శ్రీ సత్య గౌతమి. ఈరోజు కార్యక్రమంలో ముందుగా జీవితం ఇలా కూడా ఉంటుందా సీరియల్, ఈ సీరియల్ను రచించిన వారు శ్రీమతి అంగులూరి అంజనీదేవి, చదువుతున్నది శ్రీ సత్య గౌతమి. ఇప్పటి వరకు 11 భాగాలు మీరు విన్నారు. 11వ భాగంలో మీరు విన్నదేంటి? సతీష్ చంద్ర పెళ్లి గురించి, అతని అన్న వేసిన ఒక ప్లాన్, ఏదో ఒక పిచ్చి సంబంధం మాట్లాడి పెట్టమని ఇంకెవరికో ప్రమాయించి ఆ సంబంధాన్ని తీసుకొచ్చి తన భార్య చేత తన తల్లిదండ్రులు ఇద్దరినీ ఒప్పించడానికి అతను ఛాయశక్తిలో ప్రయత్నిస్తుంటాడు. తన భార్య మోక్ష ఒప్పుకోదు. ఆ తర్వాత ఒప్పించడానికి ఆనంద్ చాలా ట్రై చేస్తుంటాడు మోక్షని. అది ఎలాగో 12వ భాగంలో మరికొంచెం చూద్దాం. మోక్ష సీరియస్గా చూసి భర్తకేసి, నాకంటూ ఓ స్పష్టత లేకుండా, నా మనస్సుకు నచ్చకుండా నేనే పని చెయ్యను, చెయ్యలేను, నాకు ఈ ఉద్యోగం ఉంది, ఇది చేసుకుంటే చాలు అంది. వెంటనే అతను వేగంగా చురుగ్గా పెదాలను కదిలిస్తూ, పిచ్చిదానా పిచ్చిదానా, ఏముందే ఈ ఉద్యోగంలో, మైకా గన్నులున్న రాజా కూడా ఇంతగా మురిసిపోయి ఉండడేమో కదే. ఇప్పుడంటే అతను వెళ్ళి జైల్లో ఉన్నాడనుకో, ఏదైనా సాహసం చెయ్యందే వస్తుందా? భయపడితే దొరుకుతుందా? రాజీ పడుతూ పోతే ఉన్న చోటే ఉంటాం తెలుసా అంటూ ఆమె బుగ్గ పట్టుకుని గట్టిగా పిండాడు. ఆ నొప్పికి ఆమె కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. అయినా ఆమె అరపకుండా ఆ బాధను గొంతులోనే నొక్కుంది. కెవ్వు నరవాలని అతనంత గట్టగా గిల్లాడని ఆమెకు అనుభవమే. ఆ అరుపు విని ఎవరైనా వచ్చి అదేంటి బాబు అని అడిగితే, ఏ మీరు గిల్లరా, మీకు భార్యలు లేరా, భార్యలు ఎలా గిల్లాలో చాలా వాటిల్లో రాసి ఉంటుంది, చదివి నేర్చుకోండి, వేదవసంత వేదవసంత అంటాడు. అందుకే పరువు పోతుందని మౌనంగా ఉండిపోయింది మోక్ష. ఖాళీ అయిన అతని లంచ్ బాక్స్ను కూడా ఆమె హ్యాండ్ బ్యాగ్లోనే కుక్కి, సరేలే నీ వెళ్తున్నా, మళ్ళీ ఒకసారి ఆలోచించు, నీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే సెకండ్ థాట్ తీసుకో, ఇది మనకు మంచి ఆఫర్ అంటూ వెళ్ళిపోయాడు. ఆమె చేయి కడుక్కుని లేచి వెళ్ళి తన సీట్లో కూర్చుంది. ఆమె బుగ్గ అప్పటికప్పుడే గులాబీ రేకును మడిచి వదిలినట్లు కందింది. అది చూసి తన పక్క సీటు అమ్మాయి సన్నగా సరదాగా తనకు మాత్రమే కనిపించేలా రహస్యంగా ఒక కన్ను మూసి నవ్వింది. ఇదో పిచ్చిది, అవకాశం దొరికితే ఈ అంటుంది, అలాగే చూస్తే ఇంకా అస్త అడ్వాన్స్ అయ్యి ఒళ్ళంతా తిప్పుతూ ఈ అంటుంది, చూడలేక చావాలి అనుకోకూడదు అనుకోకూడదు కానీ ప్రపంచంలో అక్కడక్కడ ఇలాంటి పిచ్చివాళ్లే ఎక్కువగా ఉన్నారు అని మనసులో అనుకుంది మోక్ష. అప్పటికప్పుడే ఆమె ముందు కస్టమర్స్ క్యూ పెరిగింది. వాళ్లతో చాలా ఇంప్రెసివ్గా మాట్లాడుతూ వాళ్ల దృష్టిని అట్రాక్ట్ చేసి వాళ్ళను పక్క షాపులకు వెళ్లకుండా చేస్తోంది. ఆమెలోని ఆ షార్ప్నెస్ వల్ల, టాలెంట్ వల్ల తమ బిజినెస్ స్పీడ్గా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వాళ్ళ ఎయిర్టెల్ డెమో ఆఫీసర్ పై వాళ్లకు ఆమె పేరుని రికమెండ్ చేసే ఛాన్స్ కూడా ఉన్నట్లు ఆమెకు నిన్ననే తెలిసింది. అంకిరెడ్డి వాకింగ్కి వెళుతూ, ఇప్పుడు అంకిరెడ్డి గురించి చూద్దాం. అంకిరెడ్డి వాకింగ్కి వెళుతూ దారి మధ్యలో ఉన్నాడు. ఆయన కారును డ్రైవ్ చేస్తూ ఆలోచిస్తున్నాడు. ఈవేళ ఎలాగైనా వాసుదేవ్తో సతీష్ చంద్ర గురించి మాట్లాడాలి. తను చేసిన ప్రయత్నాల్లో ఒక్కటి కూడా తనకి అనుకూలంగా లేవు. సతీష్ చంద్ర పెళ్ళి అనుకున్న టైం ఎలాంటిదో అడుగడుగునా వ్యతిరేకమైన సమాధానాలే వస్తున్నాయి. ఒక్కరు కూడా మీ అబ్బాయికి మేం మా అమ్మాయిని ఇస్తామని ముందుకు రావడం లేదు. అడగగానే ముందు ఆసక్తి చూపినా ఆ తర్వాత అబ్బాయి గురించి అడిగి ఏ విషయం ఆలోచించి చెబుతాం అని తప్పించుకుంటున్నారు. ఇదేంటండి, పూటకి తిండి లేని వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు అవుతున్నాయి, ఈ కర్మ ఏంటండి మనకు అని మాధవీలత ప్రతిరోజు బాధపడుతూనే ఉంది. అంకిరెడ్డి ఎప్పటిలాగే కాలేజీ ఆవరణలో చింత చెట్టు క్రింద తన కారును ఆపుకున్నాడు. వాసుదేవ్ వచ్చాడో లేడో అన్నట్లు ఆయన కారు కోసం వెతికాడు. వాసుదేవ్ కారు అక్కడే ఉంది, ఆయన కూడా అప్పుడే వచ్చినట్లుంది. కారులోంచి దిగుతున్నాడు. వాసుదేవ్ అంకిరెడ్డిని చూడంగానే గుడ్ మార్నింగ్ రెడ్డి అంటూ చెయ్యి ఊపాడు. గుడ్ మార్నింగ్ అంటూ వాసుదేవ్ను కలిశాడు అంకిరెడ్డి. అంకిరెడ్డి మాట్లాడే లోపలే, ఏం రెడ్డి ప్రత్యేక తెలంగాణ ఇస్తారా లేక సమైక్య ఆంధ్రానా, నువ్వెలా గెస్ చేస్తున్నావు అన్నాడు వాసుదేవ్. పొత్తులతో ఎత్తులతో జిత్తులతో కుయుక్తులతో కుమ్మక్కై సాగుతున్న రాజకీయాల గురించి ప్రస్తుతం ఏం మాట్లాడుకున్నా అది తెల్లవారేటప్పటికే మారిపోయేలా ఉంది వాసు, అందుకే నేను ఏది గెస్ చేయలేకపోతున్నాను అంటూ ఆయన తన అభిప్రాయాన్ని చెప్పాడు. నువ్వే కాదులే, ఇప్పుడు అందరి పరిస్థితి అలాగే ఉంది, ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుకోవటమే, నేనైతే వినటం చూడటం తప్ప ఎటూ మాట్లాడలేకపోతున్నాను అంటూ నవ్వాడు వాసుదేవ్. వాసుదేవ్ మళ్ళీ మాట్లాడే లోపలే తన కొడుకు పెళ్లి ప్రసక్తి తెచ్చాడు అంకిరెడ్డి. జరిగింది జరుగుతున్నది చెప్పి బాధపడ్డాడు. అయ్యో అలాగా అంటూ విన్నాడు వాసుదేవ్. వాసుదేవ్ ఇక వినటం ఆపి, ఒక్క నిమిషం రెడ్డి అంటూ వెంటనే మొబైల్ని బయటికి తీసి ప్రవీణ్ అనే అబ్బాయికి తన మొబైల్లోంచి కాల్ చేసి సతీష్ చంద్ర గురించి చెప్పాడు. అవతలి వైపు నుండి ఎలాంటి సమాధానం వచ్చిందో తెలియదు కానీ అంకిరెడ్డి వైపు ప్రసన్నంగా చూస్తూ, ప్రవీణ్ అని నాకు తెలిసిన ఒక కుర్రాడు ఉన్నాడు రెడ్డి, అతనికి ఒక చెల్లెలుంది, పేరు ధృతి. ప్రస్తుతం డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది, ఇక్కడే అమ్మాయిల హాస్టల్లో ఉంది. ముందు మీరు అమ్మాయిని చూడండి, మీ అందరికీ నచ్చితే సతీష్ చంద్రకిచ్చి పెళ్లి చేద్దాం అన్నాడు. అంకిరెడ్డి ముఖం ఆనందంతో వెలగడం వాసుదేవ్ గమనించాడు. అయితే నీకో సందేహం రావచ్చు, ఇవాళ రేపు అమ్మాయిల్ని పెద్ద చదువులు చదివిస్తున్నారు కదా, డిగ్రీ పూర్తి చేయించకుండానే ఆడపిల్లలకి పెళ్ళేంటి అని. ధృతి వాళ్ళ అన్నయ్య ఆమె ఇంటర్లో ఉన్నప్పటి నుండే నాతో చెబుతూ ఉండేవాడు. ధృతికి త్వరగా పెళ్లి చేయాలి అంకుల్, అప్పుడైతే నేను ఇంకా నా వర్క్లో ఫ్రీగా ఉండగలుగుతాను అని అన్నాడు. ఫ్రీగా అంటే అతనేం చేస్తాడు వాసు? వెంటనే అడిగాడు అంకిరెడ్డి. అతని గురించి నువ్వు వినడమే కాదు, మీ ఇంట్లో అందరితో చెప్పాల్సిన అవసరం చాలా ఉంది రెడ్డి. మళ్ళీ మాకు ముందెందుకు చెప్పలేదు అని మీరెవరు నన్ను ప్రశ్నించాల్సిన సందర్భం రాకూడదు, చెబుతాను విను అన్నాడు. వినే ముందు ప్రవీణ్ పట్ల చాలా సందేహాలు తలెత్తాయి అంకిరెడ్డిలో. ఈ జనరేషన్లో కొంతమంది అబ్బాయిల బ్యాక్గ్రౌండ్ బాగుండటం లేదు, చెడు అలవాట్లనే ఎక్కువగా ఫాలో అవుతున్నారు, అదే సులభంగా ఉంటోంది వాళ్ళకి. అందుకే ప్రవీణ్ గురించి వాసుదేవ్ ఏం చెబుతాడో ఏం వినాల్సి వస్తుందో అని ఒక్క క్షణం భయపడ్డాడు. అయినా ప్రస్తుతం తనున్న సిచ్యువేషన్లో తన కొడుక్కి ఒక దొంగ చెల్లెల్ని అయినా ఓకే అనేలా ఉన్నాడు. అయినా ప్రస్తుతం తనున్న సిచ్యువేషన్లో తన కొడుక్కి ఒక దొంగ చెల్లెలినైనా ఓకే అనేలా ఉన్నాడు. అన్న ఎలాంటి వాడైతే నేను చెల్లెలినే కదా మనం చేసుకునేది, అన్న దొంగ అయినా జూదగాడైనా తాగబోతైనా తిరుగుబోతైనా చెల్లెలికి అవన్నీ రావు కదా, పైగా హాస్టల్లో ఉంచి చదివిస్తున్నాడు. చెప్పు వాసు, అతని గురించి నువ్వేం చెప్పినా వింటాను, చెప్పకపోయినా నో ప్రాబ్లం. అతని చెల్లెల్ని అయితే మనం సతీష్కి చేసుకుందాం, ఎందుకంటే నువ్వు నా గురించి కూడా ఆలోచిస్తావు కాబట్టి అది మంచి సంబంధం అయి ఉంటుందనుకుంటున్నాను అన్నాడు. మంచి చెడు అనేది నువ్వు అతని గురించి తెలుసుకున్నాక నిర్ణయించుకో రెడ్డి అన్నాడు వాసుదేవ్. ఓకే వాసు అని ఒప్పుకున్నాడు అంకిరెడ్డి. ప్రవీణ్ రియల్ లైఫ్లో మనందరిలా అతనికో ఇల్లు, ఆ ఇంట్లో వంట నిద్ర లాంటివి ఉండవు రెడ్డి. అతను ఎప్పుడు ఎక్కడ ఉంటాడో అతనికే తెలియదు. అతను పెద్దగా చదువుకోలేదు, 10వ తరగతి మాత్రమే పూర్తి చేశాడు అంతే అన్నాడు. 10వ తరగతా? అయితే అతను దాన్ని ఒక్కసారికే పూర్తి చేసి ఉంటాడు. మా సతీష్ 2 సార్లు తప్పాడు. ఇప్పుడు నేను చదువు గురించి పెద్దగా ఆలోచించడం మానేశానులే వాసు అన్నాడు అంకిరెడ్డి. అలా అయితే సమస్య లేదు, కానీ అతనికి తల్లి తండ్రి లేరు. ఒకవేళ ధృతి మీకు నచ్చి మీరు మీ ఇంటి కోడలుగా ఆమెను చేసుకుంటే ఆ క్షణం నుండే ఆమె బాధ్యత మొత్తం మీరే చూసుకోవాల్సి ఉంటుంది. పర్లేదు, దానికేం ఇబ్బంది ఉండదు. నేను మాధవి ఉన్నాం, మోక్ష ఆనంద్ ఉన్నారు, మేం మరీ అంత ఒంటరి వాళ్ళమేం కాదు కదా. మేము అలా చూడడమేమో అన్న అనుమానమైతే మాత్రం నీకు ఉండకూడదు. లేదు లేదు, అయినా చెప్పాలి కదా, ఎందుకంటే ఆకలి, అనారోగ్యం, దుఃఖం, విషాదం ఎక్కడ ఉంటే అదే ప్రవీణ్ అడ్రస్. అలాంటి చోటుకు అతను తన చెల్లెని తీసుకెళ్లి ఉంచలేడు. ఆమెకు త్వరగా పెళ్లి చెయ్యాలన్న అతని ఉద్దేశం కూడా అందుకే. ఆమెకు సెక్యూర్డ్ ప్లేస్ను చూపిస్తే ఆ తర్వాత అతని పనులు అతను చేసుకోవచ్చని. అతనికి ఏం పనులుంటాయి? వింటుంటే అతను ఆవారాగాడిలా అడ్రస్ లేని వ్యక్తిలా ఉన్నాడు అనుకున్నాడు మనసులో అంకిరెడ్డి. కానీ చెప్పేది వాసుదేవ్ కాబట్టి కాస్త సీరియస్గానే వింటున్నాడు. ఇంకా చెప్పాలంటే బాధల్ని వ్యధల్ని విధిచేత వంచింపబడిన వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తాడు ప్రవీణ్. అలాంటి వాళ్లను క్లోజప్లో చూడటమే అతని హాబీ అన్నాడు. వండర్ఫుల్ హాబీ, ఫోటోగ్రఫీ నా హాబీ, అందులో ప్రకృతిని బంధించడం అంటే మహాసరదా అన్నంత గొప్పగా చెబుతున్నాడు. వినేవాళ్ళుంటే ఎలాంటి మ్యాటర్ అయినా అసలు మ్యాటర్ లేకపోయినా అందంగానే ఉంటుంది అనుకున్నాడు వెటకారంగా అంకిరెడ్డి. హాబీ అనాలో లేక ప్రవీణ్లోని ఆర్ద్రత అనాలో 27 సంవత్సరాల వయసుకే అతను ఫౌండేషన్ స్థాపించాడు రెడ్డి. సేవారంగంలో ఒకడిగా ప్రస్థానం ప్రారంభించి వందలాది మందితో వ్యవస్థను నిర్మించాడు అన్నాడు. ఈసారి అంకిరెడ్డి మైండ్ బ్లాంక్ అయింది. అందులో ఇప్పుడు ఎలాంటి ఆలోచనలు లేవు, వెటకారాలు లేవు. ఊ అనడం కూడా మానేసి ఉత్తినే చూస్తున్నాడు. మనిషిలో ఇలాంటి దృఢ సంకల్పాలు పుట్టాలి అంటే ఆ మనిషిని ఏదో ఒక సంఘటనో సందర్భమో కదిలిస్తేనే తప్ప సాధ్యం కాదు. ప్రవీణికి 19 సంవత్సరాల వయస్సున్నప్పుడు అతని తండ్రికి కిడ్నీ వ్యాధి రావడంతో 1 సంవత్సరం పాటు అతను తండ్రితో హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చిందిట. ఆ హాస్పిటల్లో కిడ్నీలు పాడైన వాళ్లే కాక పసిబిడ్డలు అనుభవిస్తున్న వేదనను దగ్గరగా చూశాడు ప్రవీణ్. రకరకాల జబ్బులతో అల్లాడే అభాగ్యులను, వైద్యం అందక పిట్టల్లా రాలిపోతున్న ప్రాణాలను చూశాడు. కలత చెందాడు, కదిలిపోయాడు. ఆ కదలికలే వైద్యం అందక పిట్టల్లా రాలుతున్న ప్రాణాలను చూశాడు. ఆ కదలికలే టీనేజ్లో ఉన్న అతని దృక్పథాన్నే మార్చేశాయి. ఇప్పుడు అతను వ్యక్తి కాదు, వ్యవస్థ. రక్తం ఇచ్చి ఇప్పించి ఎందరో ప్రాణాలను కాపాడుతున్నాడు. ఆకలితో అలమటిస్తున్న వారికి ఇప్పటికడ అన్నం పెట్టి కడుపు నింపుతున్నాడు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న ప్రవీణ్ ఇలా ఎలా చేయగలడు అన్న ఆలోచన ఎవరికైనా రావచ్చు. అతని దృక్పథం నచ్చి చాలామంది యువకులు అతనితో చేయి కలిపారు. వాళ్ళంతా కలిసి బయట ఫంక్షన్ హాళ్లల్లో జరిగే పెళ్లిళ్ళు, రిసెప్షన్లు, పెళ్లిరోజు, పుట్టినరోజు, షష్టిపూర్తి లాంటి వేడుకల్లో మిగిలిపోయి పడేసే అన్నాన్ని వృధా కానివ్వకుండా దాన్ని తీసుకెళ్లి అనాథల కడుపు నింపుతుంటారు. నగరంలో ఉండే వందలాది ఫంక్షన్ హాల్స్కి వెళ్ళి నిర్వాహకులతో ముందుగానే మాట్లాడుకుని అక్కడ మిగిలిన అన్నాన్ని ప్యాకెట్లుగా కట్టి రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ బస్ స్టాండ్లలో ఉండే అభాగ్యుల వద్దకు వాహనాల్లో వెళ్ళి వారికి అందజేస్తుంటారు. ఒక్కరోజు 1000 మందికి అన్నం పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని చెబుతుంటాడు ప్రవీణ్. రోజూ కాకపోయినా అప్పుడప్పుడు ప్రవీణ్ నాతో మాట్లాడుతుంటాడు ఫోన్లో. నాతో మాట్లాడిన ప్రతిసారి వాళ్ళ చెల్లెల గురించే చెబుతుంటాడు అన్నాడు వాసుది. అంకిరెడ్డి షాక్లోకి వెళ్ళి విన్నట్లు విన్నా అంతా స్పష్టంగానే విన్నాడు. వాసు, ప్రవీణ్ గురించి మాట్లాడాలంటే నా దగ్గర మాటలు లేవు, అతనితో మాట్లాడు. ఇవాళ హాస్టల్కి వెళ్ళి అతని చెల్లెని చూసి వద్దాం, మాధవ్ని తీసుకొస్తాను, ఆ తర్వాత ఆనంద మోక్ష చూస్తారు. నువ్వు చెప్పేది బాగానే ఉంది రెడ్డి, కానీ ప్రవీణ్ కట్నం లాంటి ఏమీ ఇవ్వలేడు. మెడలోకి బంగారు చైన్, చెవులకి ముక్కుకి చిన్న చిన్న ఐటమ్స్ ఈ మధ్యనే చేయించాడు. అంతకన్నా మీరేం ఆశించడానికి లేదు అన్నాడు వాసుదేవ్. ఓకే వాసు, నేను ఇంట్లో కూడా మాట్లాడతాను, నీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఈవినింగ్ మాత్రం మనం అమ్మాయిని చూడాలి, ప్రవీణ్తో మాట్లాడు అన్నాడు అంకిరెడ్డి. అంకిరెడ్డి ఇంటికి వెళ్ళగానే మాధవీలు అతను కూర్చోబెట్టి వాసుదేవ్ ప్రవీణ్ గురించి చెప్పింది చెప్పాడు. ఆయన చెబుతున్నప్పుడు మోక్ష అక్కడే ఉంది. అత్తా కోడళ్ళు అంకిరెడ్డి చెప్పింది కలిసే విన్నారు. ఆనంద మాత్రం నిద్రపోతున్నాడు. భర్త చెప్పింది విన్నాక ప్రవీణ్ చెల్లెల ధృతి మనకు నచ్చితే తప్పకుండా సతీష్ చంద్రకి చేసుకుందాం, ఈవేళ ధృతిని చూద్దాం, ఆలస్యం చేయొద్దు, ఇంకేం ఆలోచించకండి అంది మాధవీలత. అప్పుడే వాసుదేవికి ఫోన్ చేసి సాయంత్రం ధృతిని చూడ్డానికి వస్తున్నట్లు చెప్పాడు అంకిరెడ్డి. అంకిరెడ్డి చెప్పగానే ప్రవీణ్కి కాల్ చేసి నువ్వు వెంటనే హాస్టల్కి వెళ్ళి ధృతిని మన ఇంటికి తీసుకురా ప్రవీణ్ అన్నాడు. అంటూ అంకిరెడ్డి గారి కుటుంబం గురించి, సతీష్ చంద్ర చేస్తున్న ఉద్యోగం గురించి వివరంగా చెప్పాడు ప్రవీణ్ ప్రవీణ్తో వాసుదేవ్. ప్రవీణ్ ఒప్పుకున్నాడు. అతను ఎక్కువగా ఇష్టపడింది సతీష్ చంద్ర సైన్యంలో ఉండడమే. వెంటనే ధృతిని తీసుకొచ్చి వాసుదేవ్ ఇంట్లో ఉంచాడు. అతను కూడా అక్కడే కూర్చున్నాడు. సాయంత్రం 4 దాటాక అంకిరెడ్డి, మాధవీలత కారు దిగగానే వాసుదేవ్, వాసుదేవ్ భార్య రాణీబాయి కన్నా ముందుగా కారు దిగి వెళ్ళింది ప్రవీణే. వారిని సాదరంగా లోపలికి ఆహ్వానించి ధృతిని చూపించారు. ధృతిని చూస్తుంటే చిన్నప్పటి మాధవీలత గుర్తొచ్చింది అంకిరెడ్డికి. చాలా దగ్గర పోలికలు ఉన్నట్లు అనిపించి ఆశ్చర్యపోయాడు. మాధవీలతకు మాత్రం ధృతి చాలా బాగా నచ్చింది. అప్పుడప్పుడు తెలుగు పత్రికల్లో కనిపించే కరుణాకర్ బొమ్మలా ఉంది కదండి అమ్మాయి అంది. అవునన్నట్లు తల ఊపాడు అంకిరెడ్డి. ప్రవీణ్తో అన్ని విషయాలు మాట్లాడారు. ప్రవీణ్ చాలా హుషారుగా ఉన్నాడు. అప్పటికే అతని మొబైల్కి ఒకటే ఫోన్లు వస్తున్నాయి. అది గమనించి వెంటనే అంకిరెడ్డి తన మొబైల్లో ఉన్న సతీష్ చంద్ర ఫోటోను ప్రవీణ్కి చూపించి ధృతికి చూపించమన్నాడు. ధృతి సతీష్ చంద్ర ఫోటోను చూడగానే అందరు ఆడపిల్లల్లా సిగ్గుపడలేదు, కానీ ఒక్క క్షణం ఆమె చెంపలు కెంపుల్లా మెరిశాయి. వాసుదేవ్ భార్య రాణీబాయి ఏదో అనడంతో వెన్నెల్లో పువ్వు విచ్చుకున్నట్లు నెమ్మదిగా నవ్వింది ధృతి. నవ్వగానే ఆమె పలువరస వజ్రాల్లా మెరిశాయి. గట్టిగా, ఓ డిగ్రీ లేదు, పాడలేదు, చదవమంటే చక్కగా చదివేవాడు కాదు, అలాంటి తన కొడుక్కి ఇంత అందమైన అమ్మాయి భారీగా రాబోతుందా? మాధవీలత ఒక్కటే ఆశ్చర్యపోతోంది. వాసుదేవ్ ప్రవీణ్తో, ప్రవీణ్ ఇప్పుడే ధృతిని ఒక ఫోటో తీసి నా ల్యాప్టాప్లో నుంచి సతీష్ చంద్ర మెయిల్కి సెండ్ చేయి అన్నాడు. వెంటనే వాసుదేవ్ చెప్పినట్లు చేశాడు ప్రవీణ్. ప్రవీణికి కూడా తన చెల్లెల్ని, దేశ సరిహద్దుల్ని కాపాడే ఒక సైనికుడికొచ్చి పెళ్లి చేయబోతున్నందుకు ఆనందంగా ఉంది. కొద్దిసేపు కూర్చుని అంకిరెడ్డి, మాధవీలత ఇంటికి వెళ్ళిపోయారు. ఇదండి ఈ 12వ భాగాన్ని ఇక్కడతో ఆపుదాం. చూశారు కదా, ఈ 12వ భాగంలో కాస్త తల్లిదండ్రులిద్దరికీ మనసు స్థిమితపడింది. ఇక నెక్స్ట్ సతీష్ చంద్ర పెళ్లి జరగడమే, చూద్దాం ఏం జరగబోతుందో. ప్లీజ్ స్టే ట్యూన్డ్. 13వ భాగం నుంచి ఉత్సాహకరమైన మరికొన్ని అంశాలు. ఈ జీవితం ఇలా కూడా ఉంటుందా? రచించిన వారు శ్రీమతి అంగులు రంజనాదేవి, చదువుతున్నది శ్రీ సత్య గౌతమి. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ శ్రీ సత్య గౌతమి. వింటూ ఉండండి జీవితం ఇలా కూడా ఉంటుందా సీరియల్, ప్రతి శుక్రవారం. రచన శ్రీమతి అంగులూరి అంజనీదేవి. మీ ప్రియ స్వరమాలికలు. ప్లీజ్ స్టే ట్యూన్డ్.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్. Thank you.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హాయ్, నా పేరు కేపి కనకప్రసాద్. ప్రతి గురువారం రాత్రి 8:30 ఈస్టర్న్ స్టాండర్డ్ టైంలో ది టికెటాక్ ప్రోగ్రామ్ నిర్వహిస్తుంటాను. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
వన్ మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
స్వరమాలిక శ్రోతలకు నమస్కారం. నేను మీ శ్రీ సత్య గౌతమి. ఈరోజు కార్యక్రమంలో ముందుగా జీవితం ఇలా కూడా ఉంటుందా సీరియల్. ఈ సీరియల్ని రచించిన వారు శ్రీమతి అంగులూరి అంజనీదేవి, చదువుతున్నది శ్రీ సత్య గౌతమి. ఇప్పటి వరకు 11 భాగాలు మీరు విన్నారు. 11వ భాగంలో మీరు విన్నదేంటి? సతీష్ చంద్ర పెళ్లి గురించి, అతని అన్న వేసిన ఒక ప్లాన్, ఏదో ఒక పిచ్చి సంబంధం మాట్లాడి పెట్టమని ఇంకెవరికో ప్రమాయించి ఆ సంబంధాన్ని తీసుకొచ్చి తన భార్య చేత తన తల్లిదండ్రులు ఇద్దరిని ఒప్పించడానికి అతను ఛాయశక్తిలో ప్రయత్నిస్తుంటాడు. తన భార్య మోక్ష ఒప్పుకోదు. ఆ తర్వాత ఒప్పించడానికి ఆనంద్ చాలా ట్రై చేస్తుంటాడు మోక్షని. అది ఎలాగో 12వ భాగంలో మరికొంచెం చూద్దాం. మోక్ష సీరియస్గా చూసి భర్తకేసి, నాకంటూ ఓ స్పష్టత లేకుండా, నా మనస్సుకు నచ్చకుండా నేనే పని చెయ్యను చెయ్యలేను, నాకు ఈ ఉద్యోగం ఉంది, ఇది చేసుకుంటే చాలు అంది. వెంటనే అతను వేగంగా చురుగ్గా పెదాలను కదిలిస్తూ, పిచ్చిదానా పిచ్చిదానా, ఏముందే ఈ ఉద్యోగంలో, మైకా గన్నులున్న రాజా కూడా ఇంతగా మురిసిపోయి ఉండడేమో కదే. ఇప్పుడంటే అతను వెళ్ళి జైల్లో ఉన్నాడనుకో, ఏదైనా సాహసం చెయ్యందే వస్తుందా? భయపడితే దొరుకుతుందా? రాజీ పడుతూ పోతే ఉన్న చోటే ఉంటాం తెలుసా అంటూ ఆమె బుగ్గ పట్టుకుని గట్టిగా పిండాడు. ఆ నొప్పికి ఆమె కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. అయినా ఆమె అరపకుండా ఆ బాధను గొంతులోనే నొక్కుంది. కెవ్వును అరవాలనే అతనంతా గట్టిగా గిల్లాడని ఆమెకు అనుభవమే. ఆ అరుపు విని ఎవరైనా వచ్చి అదేంటి బాబు అని అడిగితే, ఏ మీరు గిల్లరా, మీకు భార్యలు లేరా, భార్యలు ఎలా గిల్లాలో చాలా వాటిల్లో రాసి ఉంటుంది, చదివి నేర్చుకోండి, వేదవసంత వేదవసంత అంటాడు. అందుకే పరువు పోతుందని మౌనంగా ఉండిపోయింది మోక్ష. ఖాళీ అయిన అతని లంచ్ బాక్స్ను కూడా ఆమె హ్యాండ్ బ్యాగ్లోనే కుక్కి, సరేలే నీ వెళ్తున్నా, మళ్ళీ ఒకసారి ఆలోచించు, నీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే సెకండ్ థాట్ తీసుకో, ఇది మనకు మంచి ఆఫర్ అంటూ వెళ్ళిపోయాడు. ఆమె చేయి కడుక్కుని లేచి వెళ్ళి తన సీట్లో కూర్చుంది. ఆమె బుగ్గ అప్పటికప్పుడే గులాబీ రేకును మడిచి వదిలినట్లు కందింది. అది చూసి తన పక్క సీటు అమ్మాయి సన్నగా సరదాగా తనకు మాత్రమే కనిపించేలా రహస్యంగా ఒక కన్ను మూసి నవ్వింది. ఇదో పిచ్చిది, అవకాశం దొరికితే ఈ అంటుంది. అలాగే చూస్తే ఇంకా కాస్త అడ్వాన్స్ అయ్యి ఒళ్ళంతా తిప్పుతూ ఇహి అంటుంది. చూడలేక చావాలి. అనుకోకూడదు కానీ ప్రపంచంలో అక్కడక్కడ ఇలాంటి పిచ్చివాళ్లే ఎక్కువగా ఉన్నారు అని మనసులో అనుకుంది మోక్ష. అప్పటికప్పుడే ఆమె ముందు కస్టమర్స్ క్యూ పెరిగింది. వాళ్లతో చాలా ఇంప్రెసివ్గా మాట్లాడుతూ వాళ్ళ దృష్టిని అట్రాక్ట్ చేసి వాళ్ళను పక్క షాపులకు వెళ్లకుండా చేస్తోంది. ఆమెలోని ఆ షార్ప్నెస్ వల్ల, టాలెంట్ వల్ల తమ బిజినెస్ స్పీడ్గా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వాళ్ళ ఎయిర్టెల్ డెమో ఆఫీసర్ పై వాళ్లకు ఆమె పేరును రికమెండ్ చేసే ఛాన్స్ కూడా ఉన్నట్లు ఆమెకు నిన్ననే తెలిసింది. అంకిరెడ్డి వాకింగ్కి వెళుతూ ఇప్పుడు అంకిరెడ్డి గురించి చూద్దాం. అంకిరెడ్డి వాకింగ్కి వెళుతూ దారి మధ్యలో ఉన్నాడు. ఆయన కారును డ్రైవ్ చేస్తూ ఆలోచిస్తున్నాడు. ఈవేళ ఎలాగైనా వాసుదేవ్తో సతీష్ చంద్ర గురించి మాట్లాడాలి. తను చేసిన ప్రయత్నాల్లో ఒక్కటి కూడా తనకి అనుకూలంగా లేవు. సతీష్ చంద్ర పెళ్ళి అనుకున్న టైం ఎలాంటిదో అడుగడుగునా వ్యతిరేకమైన సమాధానాలే వస్తున్నాయి. ఒక్కరు కూడా మీ అబ్బాయికి మేం మా అమ్మాయిని ఇస్తామని ముందుకు రావడం లేదు. అడగగానే ముందు ఆసక్తి చూపినా ఆ తర్వాత అబ్బాయి గురించి అడిగి ఏ విషయం ఆలోచించి చెబుతాం అని తప్పించుకుంటున్నారు. ఇదేంటండి, పూటకి తిండి లేని వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు అవుతున్నాయి, ఈ కర్మ ఏంటండి మనకు అని మాధవీలత ప్రతిరోజు బాధపడుతూనే ఉంది. అంకిరెడ్డి ఎప్పటిలాగే కాలేజీ ఆవరణలో చింతచెట్టు క్రింద తన కారును ఆపుకున్నాడు. వాసుదేవ్ వచ్చాడో లేడో అన్నట్లు ఆయన కారు కోసం వెతికాడు. వాసుదేవ్ కారు అక్కడే ఉంది, ఆయన కూడా అప్పుడే వచ్చినట్లుంది. కారులోంచి దిగుతున్నాడు. వాసుదేవ్ అంకిరెడ్డిని చూడంగానే గుడ్ మార్నింగ్ రెడ్డి అంటూ చెయ్యి ఊపాడు. గుడ్ మార్నింగ్ అంటూ వాసుదేవ్ను కలిశాడు అంకిరెడ్డి. అంకిరెడ్డి మాట్లాడే లోపలే, ఏం రెడ్డి ప్రత్యేక తెలంగాణ ఇస్తారా లేక సమైక్య ఆంధ్రానా, నువ్వెలా గెస్ట్ చేస్తున్నావో అన్నాడు వాసుదేవ్. పొత్తులతో ఎత్తులతో జిత్తులతో కుయుక్తులతో కుమ్మక్కై సాగుతున్న రాజకీయాల గురించి ప్రస్తుతం ఏం మాట్లాడుకున్నా అది తెల్లవారేటప్పటికే మారిపోయేలా ఉంది వాసు, అందుకే నేను ఏది గెస్ట్ చేయలేకపోతున్నాను అంటూ ఆయన తన అభిప్రాయాన్ని చెప్పాడు. నువ్వే కాదులే, ఇప్పుడు అందరి పరిస్థితి అలాగే ఉంది. ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుకోవటమే, నేనైతే వినటం చూడటం తప్ప ఎటూ మాట్లాడలేకపోతున్నాను అంటూ నవ్వాడు వాసుదేవ్. వాసుదేవ్ మళ్ళీ మాట్లాడే లోపలే తన కొడుకు పెళ్లి ప్రసక్తి తెచ్చాడు అంకిరెడ్డి. జరిగింది జరుగుతున్నది చెప్పి బాధపడ్డాడు. అయ్యో అలాగా అంటూ విన్నాడు వాసుదేవ్. వాసుదేవ్ ఇక వినటం ఆపి, ఒక్క నిమిషం రెడ్డి అంటూ వెంటనే మొబైల్ని బయటికి తీసి ప్రవీణ్ అనే అబ్బాయికి తన మొబైల్లోంచి కాల్ చేసి సతీష్ చంద్ర గురించి చెప్పాడు. అవతల వైపు నుండి ఎలాంటి సమాధానం వచ్చిందో తెలియదు కానీ అంకిరెడ్డి వైపు ప్రసన్నంగా చూస్తూ, ప్రవీణ్ అని నాకు తెలిసిన ఒక కుర్రాడు ఉన్నాడు రెడ్డి, అతనికి ఒక చెల్లెలుంది, పేరు ధృతి. ప్రస్తుతం డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది, ఇక్కడే అమ్మాయిల హాస్టల్లో ఉంది. ముందు మీరు అమ్మాయిని చూడండి, మీ అందరికీ నచ్చితే సతీష్ చంద్రకిచ్చి పెళ్లి చేద్దాం అన్నాడు. అంకిరెడ్డి ముఖం ఆనందంతో వెలగడం వాసుదేవ్ గమనించాడు. అయితే నీకో సందేహం రావచ్చు, ఇవాళ రేపు అమ్మాయిల్ని పెద్ద చదువులు చదివిస్తున్నారు కదా, డిగ్రీ పూర్తి చేయించకుండానే ఆడపిల్లలకి పెళ్ళేంటి అని. ధృతి వాళ్ళ అన్నయ్య ఆమె ఇంటర్లో ఉన్నప్పటి నుండే నాతో చెబుతూ ఉండేవాడు. ధృతికి త్వరగా పెళ్లి చేయాలంకుల్, అప్పుడైతే నేను ఇంకా నా వర్క్లో ఫ్రీగా ఉండగలుగుతాను అని అన్నాడు. ఫ్రీగా అంటే అతనేం చేస్తాడు వాసు? వెంటనే అడిగాడు అంకిరెడ్డి. అతని గురించి నువ్వు వినడమే కాదు, మీ ఇంట్లో అందరితో చెప్పాల్సిన అవసరం చాలా ఉంది రెడ్డి. మళ్ళీ మాకు ముందెందుకు చెప్పలేదు అని మీరెవరు నన్ను ప్రశ్నించాల్సిన సందర్భం రాకూడదు, చెబుతాను విను అన్నాడు. వినే ముందు ప్రవీణ్ పట్ల చాలా సందేహాలు తలెత్తాయి అంకిరెడ్డిలో. ఈ జనరేషన్లో కొంతమంది అబ్బాయిల బ్యాక్గ్రౌండ్ బాగుండటం లేదు, చెడు అలవాట్లనే ఎక్కువగా ఫాలో అవుతున్నారు, అదే సులభంగా ఉంటోంది వాళ్ళకి. అందుకే ప్రవీణ్ గురించి వాసుదేవ్ ఏం చెబుతాడో, ఏం వినాల్సి వస్తుందో అని ఒక్క క్షణం భయపడ్డాడు. అయినా ప్రస్తుతం తనున్న సిచ్యువేషన్లో తన కొడుక్కి ఒక దొంగ చెల్లెల్ని అయినా ఓకే అనేలా ఉన్నాడు. అన్న ఎలాంటి వాడైతే నేను చెల్లెలినే కదా మనం చేసుకునేది, అన్న దొంగైనా జూదగాడైనా తాగబోతైనా తిరుగుబోతైనా చెల్లెలికి అవన్నీ రావు కదా, పైగా హాస్టల్లో ఉంచి చదివిస్తున్నాడు. చెప్పు వాసు, అతని గురించి నువ్వేం చెప్పినా వింటాను, చెప్పకపోయినా నో ప్రాబ్లం, అతని చెల్లెల్ని అయితే మనం సతీష్కి చేసుకుందాం. ఎందుకంటే నువ్వు నా గురించి కూడా ఆలోచిస్తావు కాబట్టి అది మంచి సంబంధమే అయి ఉంటుంది అనుకుంటున్నాను అన్నాడు. మంచి చెడు అనేది నువ్వు అతని గురించి తెలుసుకున్నాక నిర్ణయించుకో రెడ్డి అన్నాడు వాసుదేవ్. ఓకే వాసు అని ఒప్పుకున్నాడు అంకిరెడ్డి. ప్రవీణ్ రియల్ లైఫ్లో మనందరిలో అతనికో ఇల్లు, ఆ ఇంట్లో వంట నిద్ర లాంటివి ఉండవు రెడ్డి. అతను ఎప్పుడు ఎక్కడ ఉంటాడో అతనికే తెలియదు. అతను పెద్దగా చదువుకోలేదు, 10వ తరగతి మాత్రమే పూర్తి చేశాడు అంతే అన్నాడు. 10వ తరగతా? అయితే అతను దాన్ని ఒక్కసారికే పూర్తి చేసి ఉంటాడు. మా సతీష్ 2 సార్లు తప్పాడు. ఇప్పుడు నేను చదువు గురించి పెద్దగా ఆలోచించడం మానేశానులే వాసు అన్నాడు అంకిరెడ్డి. అలా అయితే సమస్య లేదు, కానీ అతనికి తల్లి తండ్రి లేరు. ఒకవేళ ధృతి మీకు నచ్చి మీరు మీ ఇంటి కోడలుగా ఆమెను చేసుకుంటే ఆ క్షణం నుండి ఆమె బాధ్యత మొత్తం మీరే చూసుకోవాల్సి ఉంటుంది. పర్లేదు, దానికేం ఇబ్బంది ఉండదు. నేను మాధవి ఉన్నాం, మోక్ష ఆనంద్ ఉన్నారు. మేం మరీ అంత ఒంటరి వాళ్ళమేం కాదు కదా. మేమలా చూడడమేమో అన్న అనుమానమైతే మాత్రం నీకు ఉండకూడదు. లేదు లేదు, అయినా చెప్పాలి కదా. ఎందుకంటే ఆకలి, అనారోగ్యం, దుఃఖం, విషాదం ఎక్కడ ఉంటే అదే ప్రవీణ్ అడ్రస్. అలాంటి చోటుకు అతను తన చెల్లెని తీసుకెళ్లి ఉంచలేడు. ఆమెకు త్వరగా పెళ్లి చెయ్యాలన్న అతని ఉద్దేశం కూడా అందుకే. ఆమెకు సెక్యూర్డ్ ప్లేస్ను చూపిస్తే ఆ తర్వాత అతని పనులు అతను చేసుకోవచ్చని. అతనికి ఏం పనులుంటాయి? వింటుంటే అతను ఆవారాగాడిలా అడ్రస్ లేని వ్యక్తిలా ఉన్నాడు అనుకున్నాడు మనసులో అంకిరెడ్డి. కానీ చెప్పేది వాసుదేవ్ కాబట్టి కాస్త సీరియస్గానే వింటున్నాడు. ఇంకా చెప్పాలంటే బాధల్ని వ్యధల్ని విధిచేత వంచింపబడిన వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తాడు ప్రవీణ్. అలాంటి వాళ్లను క్లోజప్లో చూడటమే అతని హాబీ అన్నాడు. వండర్ఫుల్ హాబీ, ఫోటోగ్రఫీ నా హాబీ, అందులో ప్రకృతిని బంధించడం అంటే మహాసరదా అన్నంత గొప్పగా చెబుతున్నాడు. వినేవాళ్ళుంటే ఎలాంటి మ్యాటర్ అయినా, అసలు మ్యాటర్ లేకపోయినా అందంగానే ఉంటుంది అనుకున్నాడు వెటకారంగా అంకిరెడ్డి. హాబీ అనాలో లేక ప్రవీణ్లోని ఆర్ద్రత అనాలో 27 సంవత్సరాల వయసుకే అతను ఫౌండేషన్ స్థాపించాడు రెడ్డి. సేవారంగంలో ఒకడిగా ప్రస్థానం ప్రారంభించి 100లాది మందితో వ్యవస్థను నిర్మించాడు అన్నాడు. ఈసారి అంకిరెడ్డి మైండ్ బ్లాంక్ అయింది. అందులో ఇప్పుడు ఎలాంటి ఆలోచనలు లేవు, వెటకారాలు లేవు. ఊ అనడం కూడా మానేసి ఉత్తినే చూస్తున్నాడు. మనిషిలో ఇలాంటి దృఢ సంకల్పాలు పుట్టాలి అంటే ఆ మనిషిని ఏదో ఒక సంఘటనో సందర్భమో కదిలిస్తేనే తప్ప సాధ్యం కాదు. ప్రవీణికి 19 సంవత్సరాల వయస్సున్నప్పుడు అతని తండ్రికి కిడ్నీ వ్యాధి రావడంతో 1 సంవత్సరం పాటు అతను తండ్రితో హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చిందిట. ఆ హాస్పిటల్లో కిడ్నీలు పాడైన వాళ్లే కాక పసిబిడ్డలు అనుభవిస్తున్న వేదనను దగ్గరగా చూశాడు ప్రవీణ్. రకరకాల జబ్బులతో అల్లాడే అభాగ్యులను, వైద్యం అందక పిట్టల్లా రాలిపోతున్న ప్రాణాలను చూశాడు. కలత చెందాడు, కదిలిపోయాడు. ఆ కదలికలే వైద్యం అందక పిట్టల్లా రాలుతున్న ప్రాణాలను చూశాడు. ఆ కదలికలే టీనేజ్లో ఉన్న అతని దృక్పథాన్నే మార్చేశాయి. ఇప్పుడు అతను వ్యక్తి కాదు, వ్యవస్థ. రక్తం ఇచ్చి ఇప్పించి ఎందరో ప్రాణాలను కాపాడుతున్నాడు. ఆకలితో అలమటిస్తున్న వారికి పిడికిడ అన్నం పెట్టి కడుపు నింపుతున్నాడు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న ప్రవీణ్ ఇలా ఎలా చేయగలడు అన్న ఆలోచన ఎవరికైనా రావచ్చు. అతని దృక్పథం నచ్చి చాలామంది యువకులు అతనితో చేయి కలిపారు. వాళ్ళంతా కలిసి బయట ఫంక్షన్ హాళ్లలో జరిగే పెళ్లిళ్ళు, రిసెప్షన్లు, పెళ్లిరోజు, పుట్టినరోజు, షష్ఠిపూర్తి లాంటి వేడుకల్లో మిగిలిపోయి పడేసే అన్నాన్ని వృధా కానివ్వకుండా దాన్ని తీసుకెళ్లి అనాథల కడుపు నింపుతుంటారు. నగరంలో ఉండే 100లాది ఫంక్షన్ హాల్స్కి వెళ్ళి నిర్వాహకులతో ముందుగానే మాట్లాడుకుని అక్కడ మిగిలిన అన్నాన్ని ప్యాకెట్లుగా కట్టి రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ బస్ స్టాండ్లలో ఉండే అభాగ్యుల వద్దకు వాహనాల్లో వెళ్ళి వారికి అందజేస్తుంటారు. ఒక్కరోజు 1000 మందికి అన్నం పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని చెబుతుంటాడు ప్రవీణ్. రోజూ కాకపోయినా అప్పుడప్పుడు ప్రవీణ్ నాతో మాట్లాడుతుంటాడు ఫోన్లో. నాతో మాట్లాడిన ప్రతిసారి వాళ్ళ చెల్లెల గురించే చెబుతుంటాడు అన్నాడు వాసుదేవ్. అంకిరెడ్డి షాక్లోకెళ్ళి విన్నట్లు విన్నా అంతా స్పష్టంగానే విన్నాడు. వాసు, ప్రవీణ్ గురించి మాట్లాడాలంటే నా దగ్గర మాటలు లేవు. అతనితో మాట్లాడు. ఈవేళ హాస్టల్కి వెళ్ళి అతని చెల్లెని చూసివద్దాం. మాధవ్ని తీసుకొస్తాను. ఆ తర్వాత ఆనంద మోక్ష చూస్తారు. నువ్వు చెప్పేది బాగానే ఉంది రెడ్డి, కానీ ప్రవీణ్ కట్నం లాంటి ఏమీ ఇవ్వలేడు. మెడలోకి బంగారు చైన్, చెవులకి, ముక్కుకి చిన్న చిన్న ఐటమ్స్ ఈ మధ్యనే చేయించాడు. అంతకన్నా మీరేం ఆశించడానికి లేదు అన్నాడు వాసుదేవ్. ఓకే వాసు, నేను ఇంట్లో కూడా మాట్లాడతాను, నీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఈవినింగ్ మాత్రం మనం అమ్మాయిని చూడాలి, ప్రవీణ్తో మాట్లాడు అన్నాడు అంకిరెడ్డి. అంకిరెడ్డి ఇంటికి వెళ్ళగానే మాధవీలు అతను కూర్చోబెట్టి వాసుదేవ్ ప్రవీణ్ గురించి చెప్పింది చెప్పాడు. ఆయన చెబుతున్నప్పుడు మోక్ష అక్కడే ఉంది. అత్తా కోడళ్ళు అంకిరెడ్డి చెప్పింది కలిసే విన్నారు. ఆనంద మాత్రం నిద్రపోతున్నాడు. భర్త చెప్పింది విన్నాక ప్రవీణ్ చెల్లెల ధృతి మనకు నచ్చితే తప్పకుండా సతీష్ చంద్రకి చేసుకుందాం, ఈవేళ ధృతిని చూద్దాం, ఆలస్యం చేయొద్దు, ఇంకేం ఆలోచించకండి అంది మాధవీలత. అప్పుడే వాసుదేవికి ఫోన్ చేసి సాయంత్రం ధృతిని చూడ్డానికి వస్తున్నట్లు చెప్పాడు అంకిరెడ్డి. అంకిరెడ్డి చెప్పగానే ప్రవీణ్కి కాల్ చేసి, నువ్వు వెంటనే హాస్టల్కి వెళ్ళి ధృతిని మన ఇంటికి తీసుకురా ప్రవీణ్ అన్నాడు. అంటూ అంకిరెడ్డి గారి కుటుంబం గురించి, సతీష్ చంద్ర చేస్తున్న ఉద్యోగం గురించి వివరంగా చెప్పాడు ప్రవీణ్తో వాసుదేవ్. ప్రవీణ్ ఒప్పుకున్నాడు. అతను ఎక్కువగా ఇష్టపడింది సతీష్ చంద్ర సైన్యంలో ఉండడమే. వెంటనే ధృతిని తీసుకొచ్చి వాసుదేవ్ ఇంట్లో ఉంచాడు. అతను కూడా అక్కడే కూర్చున్నాడు. సాయంత్రం 4 దాటాక అంకిరెడ్డి, మాధవీలత కారు దిగగానే వాసుదేవ్ భార్య రాణీబాయి కన్నా ముందుగా కారు దిగి వెళ్ళింది ప్రవీణే. వారిని సాదరంగా లోపలికి ఆహ్వానించి ధృతిని చూపించారు. ధృతిని చూస్తుంటే చిన్నప్పటి మాధవీలత గుర్తొచ్చింది అంకిరెడ్డికి. చాలా దగ్గర పోలికలు ఉన్నట్లు అనిపించి ఆశ్చర్యపోయాడు. మాధవీలతకు మాత్రం ధృతి చాలా బాగా నచ్చింది. అప్పుడప్పుడు తెలుగు పత్రికల్లో కనిపించే కరుణాకర్ బొమ్మలా ఉంది కదండి అమ్మాయి అంది. అవునన్నట్లు తల ఊపాడు అంకిరెడ్డి. ప్రవీణ్తో అన్ని విషయాలు మాట్లాడారు. ప్రవీణ్ చాలా హుషారుగా ఉన్నాడు. అప్పటికే అతని మొబైల్కి ఒకటే ఫోన్లు వస్తున్నాయి. అది గమనించి వెంటనే అంకిరెడ్డి తన మొబైల్లో ఉన్న సతీష్ చంద్ర ఫోటోను ప్రవీణ్కి చూపించి ధృతికి చూపించమన్నాడు. ధృతి సతీష్ చంద్ర ఫోటోను చూడగానే అందరు ఆడపిల్లల్లా సిగ్గుపడలేదు, కానీ ఒక్క క్షణం ఆమె చెంపలు కెంపుల్లా మెరిశాయి. వాసుదేవ్ భార్య రాణీబాయి ఏదో అనడంతో వెన్నెల్లో పువ్వు విచ్చుకున్నట్లు నెమ్మదిగా నవ్వింది ధృతి. నవ్వగానే ఆమె పలువరస వజ్రాల్లా మెరిశాయి. గట్టిగా, ఓ డిగ్రీ లేదు, పాడలేదు, చదవమంటే చక్కగా చదివేవాడు కాదు, అలాంటి తన కొడుక్కి ఇంత అందమైన అమ్మాయి భారీగా రాబోతుందా? మాధవీలత ఒక్కటే ఆశ్చర్యపోతోంది. వాసుదేవ్ ప్రవీణ్తో, ప్రవీణ్ ఇప్పుడే ధృతిని ఒక ఫోటో తీసి నా ల్యాప్టాప్లో నుంచి సతీష్ చంద్ర మెయిల్కి సెండ్ చేయి అన్నాడు. వెంటనే వాసుదేవ్ చెప్పినట్లు చేశాడు ప్రవీణ్. ప్రవీణ్కి కూడా తన చెల్లెల్ని, దేశ సరిహద్దుల్ని కాపాడే ఒక సైనికుడికొచ్చి పెళ్లి చేయబోతున్నందుకు ఆనందంగా ఉంది. కొద్దిసేపు కూర్చుని అంకిరెడ్డి, మాధవీలత ఇంటికెళ్ళిపోయారు. ఇదండి ఈ 12వ భాగాన్ని ఇక్కడతో ఆపుదాం. చూశారు కదా, ఈ 12వ భాగంలో కాస్త తల్లిదండ్రులిద్దరికీ మనసు స్థిమితపడింది. ఇక నెక్స్ట్ సతీష్ చంద్ర పెళ్లి జరగడమే, చూద్దాం ఏం జరగబోతుందో. ప్లీజ్ స్టే ట్యూన్డ్. 13వ భాగం నుంచి ఉత్సాహకరమైన మరికొన్ని అంశాలు. ఈ జీవితం ఇలా కూడా ఉంటుందా? రచించిన వారు శ్రీమతి అంగులు రంజనాదేవి, చదువుతున్నది శ్రీ సత్య గౌతమి. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ శ్రీ సత్య గౌతమి. వింటూ ఉండండి జీవితం ఇలా కూడా ఉంటుందా సీరియల్, ప్రతి శుక్రవారం. రచన శ్రీమతి అంగులూరి అంజనీదేవి. మీ ప్రియ స్వరమాలికలు. ప్లీజ్ స్టే ట్యూన్డ్.
హలో యూత్, మీకు ఒక చిన్న మాట. మనం మొబైల్తో నెట్తో చాలా బిజీగా ఉంటాం కదా, ఎందుకంటే వాటి వల్ల మనం ఆనందం పొందుతాం కాబట్టి. కానీ ఈ ఆనందాన్ని మనం మన తల్లిదండ్రులతో కూడా షేర్ చేసుకుంటే వాళ్ళతో పాటు మనం కూడా చాలా ఆనందంగా ఉండవచ్చు. 2017కి గుడ్ బై చెప్పుకో. కొత్త సంవత్సరం 2018ని సాదరంగా ఆహ్వానిస్తూ మన సంతోషాన్ని నలుగురికి పంచుదాం. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, శుభాశీస్సులు. మరి 2018కి మనం అందరం వెల్కమ్ చెప్పిద్దామా? మరి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్.
మడిసన్నా కాసంత కళా కోసం ఉండాలయ్యా, ఉత్తినే తింతోంగుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏటుంటది
అంటారు మన రావు గోపాలరావు. అట్ట అట్టాగే పొద్దస్తమానం పని పని అంటా ఉంటే మన మైండ్ కూడా రోబో అయిపోద్ది కదండి. అందుకని వీలైతే నాలుగు జోకులు, కూసిన సినిమా విశేషాలు, వెరసి సరదా కబుర్లు ఇవన్నీ మోసుకొచ్చేస్తుంది మీ ఆర్జే అశ్విని పెమ్మరాజు సరదాగా కాసేపు అనే శీర్షికన. ప్రతిరోజు సాయంత్రం ఐఎస్టి 4:30 నుంచి 5 గంటల వరకు
వచ్చి ఒక్కసారి నాకు వినమను.
సిద్ధమైన మరి
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యామ్లు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో. స్టే ట్యూన్ టు మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు కదా మీ ఆర్జే వెన్నెలతో.
చివరిగా
ఒక హాస్య కథ. దీని పేరు ఆమ్ ఆద్మీ. దీన్ని రచించిన వారు, అలాగే ఓకలిచ్చిన వారు ఎవరంటే లక్ష్మీ రాయవర్పు గారు. కెనడా నుంచి మన స్వరమాలికలో తను రచించిన ఒక చక్కటి హాస్య కథను మనకు చెప్తున్నారు. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ శ్రీ సత్య గౌతమి.
ఎర్రటి ఎండ, చెమటలు కక్కుతూ నడుస్తున్నా. ఒక్కడైనా దొరకపోతాడని ఆశ. అదిగో సందు చివర చెట్టు కింద టెంట్ కింద చల్లటి నీడలో ఉన్నాడు వాడు. అమ్మయ్యా అనుకుని దగ్గరగా వెళ్ళాను. అమ్మ ఎన్ని పండ్లు తూకమేయాలా అని అడిగాడు. పళ్ళ సంగతి తర్వాత కానీ నీకు పెళ్ళయిందా అని అడిగా. పెద్ద పెద్ద ఆఫీసర్లకే పిల్లలు దొరుకుతలేరు, నన్నెవలు చేసుకుంటారు తల్లి అన్నాడు. నీకెందుకు, నేను చూపిస్తాగా అన్నా. పండ్లు ఎన్ని కావాలి అన్నాడు. చెప్తారా బాబు, కానీ ఒక నిమిషం నన్ను మాట్లాడి. పెళ్ళంటూ చేస్తే నీలాంటి వాడికే చెయ్యాలి. నీకు ఎలాంటి పిల్ల కావాలి అని అడిగా. వెటకారం అనుకున్నాడేమో, నువ్వెవలని చూపిస్తే వాళ్ళనే చేసుకుంటా అన్నాడు. అబ్బా నువ్వెంత మంచివాడివో, అందుకే నీతో కానీ ఖర్చు పెట్టించను. పెళ్లి ఖర్చు కూడా నాదే. మీ అమ్మా నాన్నతో కూడా మాట్లాడతా? నిజంగా? నీ పెళ్లి చేసే పూచి నాది అన్నా. చిన్నగా నవ్వాడు. ఖాళీగా ఉన్నాడు కాబట్టి వాడిని మాటలో దింపి రోజుకి ఎంత సంపాదిస్తాడు, అమ్మా నాన్న ఎక్కడుంటారు, అన్నదమ్ములెందరూ, అక్క చెల్లెళ్ళెందరూ, ఇల్లెక్కడా అన్నీ కనుక్కున్నా. పిల్ల బాగుంటుందా, పిల్లనెప్పుడు చూపిస్తావు అన్నాడు. ఇంకో బేరం రావడంతో సరే కానీ పండ్లెన్ని కావాలమ్మా అని అడిగి కిలో పళ్ళు తూకమేసి, 1 రూపాయి తక్కువే అయ్యమ్మా, ఈ దినాల్లా అమ్మాయిలకే పడతలేదు, నువ్వు పెండి చేస్తా అంటున్నావు, నీ కాలు మొక్కుతా అన్నాడు. సర్లే, నువ్వు డబ్బులు తగ్గించాలని కాదు, నీ పెళ్లి చేయడమే నాకు ముఖ్యం అని పూర్తి డబ్బులు చేతిలో పెట్టి పళ్ళు తీసుకుని, ఒరేయ్ నేను వచ్చేలోగా దొరికారని ఎవరినో ఒకరిని చేసుకోనుకురోయ్, మంచి పిల్లని తెస్తా అన్నా. నవ్వుతూ తలూపాడు. వచ్చిన వాళ్ళకి ధర చెప్తూ, వీడు సరదాగా తీసుకుంటున్నాడు, నా సంగతి వీడికి తెలీదు, తలుచుకుంటే ఒక్క పెళ్ళేంటి, 100 చేసేస్తా. అమ్మయ్యా పిల్లాడు దొరికాడు. అమ్మో ఇప్పటికి ఎంతమందిని అడిగాను పెళ్లి చేస్తారా బాబు అని. చివరికి ఒక్కడు ఒప్పుకున్నాడు. సగం పని అయినట్టే. ఇంకా మగపిల్లల కోసం వెతకక్కర్లేదు, మొత్తం టైము అమ్మాయిని వెతకడానికే పెట్టచ్చు. చక్కని పిల్ల దొరికితే బావుణ్ణు. పిల్ల దొరికి ఈ పెళ్లి జరిగితే ఉండ్రాళ్ళు పోస్తా అని వినాయకుడికి మొక్కుకున్నా. ఇంకా పిల్లని వెతకడమే పని. ఏ పిల్లని చూసినా మా వాడికి ఈడు జోడు అనుకోవడము, ఆ పిల్ల తల్లిదండ్రులని కలవడము, ఆ పిల్లాడు నీకేమవుతాడు, అసలు ఈ పెళ్లి చేయడంలో నీకెందుకు ఆసక్తి లాంటి దిక్కుమాలిన ప్రశ్నలన్నీ అడగడమే తప్ప, అయ్యో పని మానుకుని ఒక పెళ్లి చేయాలనుకుంటోంది ఇవిడ అని అనుకున్నవాడే దొరకట్లేదు. బొలారం బజార్లో నడుస్తూ ఉండగా ఒక ముసలతను మామిడి పళ్ళ బండి పక్కన కనిపించాడు. ఆగుదామా వద్దా అనుకునేంతలో 20 ఏళ్ల పిల్ల బండి వెనక నుంచి బయటకొచ్చి, నాయనా నువ్వు బువ్వదిను, బండికాడ నేనుంటా అని అంటోంది. చూద్దును గదా పిల్ల అతిలోక సుందరి, మా జగదేగ వీరుడికి చక్కని జోడి, కుదిరితే బావుణ్ణు అనుకుంటూ ఎంతకిస్తావు అని మాట కలిపా. కిలో అయితే 70 అమ్మా, 2 తీసుకుంటే 65, 3 63 అంది. అబ్బో వ్యాపారం బాగానే వచ్చు నీకు అన్నా. బోళ్ళు సంబరపడిపోయింది. నీకు పెళ్ళయిందా అని అడిగా. లేదు సిగ్గుపడింది. అక్క చెల్లెళ్ళు ఉన్నారా అన్నా. ఆ అక్కకు పెండ్లయింది ఒక తమ్ముడు అంది. సరే కానీ మా వాడొకడు ఎర్రగా బుర్రగా బాగుంటాడు, చేసుకుంటావా అని అడిగా. ఏం చేస్తాడో అంది. మీలాగే మామిడి పళ్ళ వ్యాపారం, లాల్ బజార్ చౌరస్తాలోనే. ఇద్దరిది అదే వ్యాపారం కాబట్టి భలే ఉంటుంది. నువ్వు చక్కగా అక్కడ బస్సెక్కి ఇక్కడ దిగచ్చు, ఇక్కడ బస్సెక్కి అక్కడ దిగచ్చు. నాన్నకి కూడా దగ్గర, చిలకాదు గోరింకల్లా చక్కగా ఉండొచ్చు అన్న. నన్ను యగాదిగా చూసి అసంటోళ్ళు మా కాడికి దూనియా వచ్చిపోతారు. అసంటోడు కావాలంటే 16 ఏళ్ళకే చేసుకోకపోదునా? మొన్ననే గవర్నమెంట్ కొలువు ఉన్నోడు వస్తేనే వద్దన్న. ఈ బండిబాబులకు తక్కువైందా అంది. అబ్బో పిల్ల తెగ మాటకారే అని, అది కాదు తల్లి, మా పిల్లోడు రోజుకి 2,000 పైన సంపాదిస్తాడు, పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు అన్న. ఓమ్మ పండ్లు కొంటవా కొనవా, నా టైం ఖరాబ్ చేయకు అంది. నేను కంగు తిని, ఆహా అది కాదు తల్లి, మంచి పిల్లాడు, పెళ్లి ఖర్చంతా నేనే పెడతా, మీ నాన్నని పిలు మాట్లాడతా అన్న. నాయనా ఈమె చూడే నాకు ఎవడో పిల్లగాడిని తెస్తుందంట అంది. ఆ మాటలో ఆ పెద్దాయనకి ఏమర్థం ధ్వనించిందో. ఎవరే అది అంటూ గబగబా వచ్చి, ఏందమ్మా ఏం మాట్లాడుతున్నావు అని మీదకొచ్చాడు. ఎందుకయ్యా బాబు అలా మీదకొస్తున్నావు, నేనేమీ కాని మాట అనలేదు, తెలిసిన పిల్లాడొకడున్నాడు, పెళ్ళికి ఒప్పిద్దామని మాట్లాడుతుంటేను అన్న. పిల్లతోని మాటలేంది, పండ్లు కొనుక్కుంటే కొనుక్కో లేకుంటే లేదు అన్నాడు. అయ్యో మంచి పిల్లాడయ్యా బాబు, నిదానంగా ఉండు వివరాలు చెప్తా అన్న. వివరాలు వద్దు ఏమొద్దు, పిల్లకు ఇప్పుడే పెళ్లి చెయ్యా అన్నాడు. మంచి సంబంధమని చెప్తున్నాగా, పైగా పెళ్లి ఖర్చంతా నాదే, అయినా పెళ్ళిడికొచ్చిన పిల్లని ఎన్నాళ్ళిలా నీ దగ్గరే పెట్టుకుంటావు అన్న. అతనికి పిచ్చి కోపం వచ్చినట్టుంది. నా పిల్లని నా దగ్గర పెట్టుకుంటానో అమ్ముకుంటానో చంపుకుంటానో నీకెందుకు, నా బిడ్డ నా ఇష్టం, నువ్వేవాళ్ళు చెప్పనీకి అని అరిచాడు. ఈ అరుపులకి చుట్టుపక్కల బళ్ళ వాళ్ళందరూ వచ్చి నన్ను కొట్టినంత పని చేశారు. ఈమెతోని మాటలేందన్నా, పోలీస్ స్టేషన్లో చెప్పుపో బుద్ధొస్తుంది అని ఒక బండి తాలూకా మనిషి అరిచింది. బాబోయ్ ఇదెక్కడి న్యాయం, పిలిచి పిల్లనిస్తానంటే ఆలిగి చెట్టెక్కాడన్నట్టు, కానీ ఖర్చు లేకుండా పెళ్లి చేస్తానంటే ఇదెక్కడి గోలా? అయినా ప్రపంచంలో ఈ పిల్ల ఒక్కతే ఉందా? ఈ పిల్ల కాకపోతే ఇంకోటి మీ బాబులాంటి సంబంధం తెస్తా, తేకపోతే చూడండి అని ఆయాసపడిపోయా. ఈలోపు పోలీసుని పిలుచుకొచ్చారెవరో, ఆయన అక్కడున్న వాళ్ళని ప్రశ్నలు అడుగుతున్నాడు. అదృష్టం బాగుండి మా లల్లి అటు వచ్చింది, వాళ్ళ ఆయనకి ఇక్కడ రాజకీయ పార్టీలో పలుకుబడి ఉందిలేండి. తనను చూడగానే పోలీస్ అతను నమస్తే మేడం అన్నాడు. ఏంటండి ఏమైంది అంది లల్లి. ఏమో అమ్మ, ఈమెవలో మా ఆడపో పిల్లలకి పోరగాలం తెస్తా అని పరేషాన్ చేస్తుంది అని అన్నారెవరో. లల్లి పోలీస్ వైపు తిరిగి, అదేంటండి ఈమెను గుర్తుపట్టలేదా, మన భాస్కరన్న గారి చెల్లి కదా అంది. అయ్యో గుర్తుపట్టలేదు మేడం, బాగా చిన్నప్పుడు చూసా, అమెరికాలోనా ఉంటున్నది అన్నాడు. కాదులేండి కెనడాలో. సరే మరి ఉంటాం అని చెప్పి చెయ్యి పట్టుకుని లాక్కొచ్చింది నన్ను. ఇక్కడేం చేస్తున్నావే అంది ఇంటివైపు తీసుకెళ్తూ. నీకు తెలుసుగా మామిడి పళ్ళ వాడి పెళ్ళి అన్న. నాకు పూర్తిగా తెలియదు కానీ అందరూ చెప్పుకుంటున్నారు, ఈ మధ్య మామిడి పళ్ళ బళ్ళ చుట్టూ తిరుగుతూ అవసరం ఉన్నా లేకపోయినా మామిడి పళ్ళు కొంటున్నావట, ఏంటి కదా అంది. కథ అంటే నేను మార్గరెట్ తాచర్ అంతటి దాన్ని కావాలని అంటూ గొణిగ, ఏదో గొప్ప పేరు తెచ్చుకోవాలని సంఘము సంస్కరణ అవి ఇవి అంటూ గుంపులతో కలిసి తిరుగుతావన్నది పాత కదే, కానీ మధ్యలో ఈ మార్గరెట్ ఎవరు తల్లి అంది మా లల్లి. అదేంటి నీకు మార్గరెట్ తాచర్ తెలీదా, ఆవిడ మాజీ బ్రిటిష్ ప్రధానమంత్రి, పైగా ఉక్కు మహిళ బిరుదాంకితురాలు అని చెప్పా. అయితే అంది. అయితే ఏంటి, ఆవిడలా పేరు తెచ్చుకోవాలి నిశ్చయంగా అన్న. అంత గొప్ప వ్యక్తితో పోలికేంటే నీకు అంది. నాకు ఇందాక అరికాలిలో మొదలై పోలీసును చూసి అక్కడక్కడే తిరుగుతున్న మంట గబుక్కును నెత్తికెక్కింది. పెద్దవాళ్ళైతే వాళ్ళలాగా మనము పేరు తెచ్చుకోకూడదని రూలుందా అని ఆవేశపడ్డా. సరే తెచ్చుకోవచ్చనుకో, కానీ అలా పేరు తెచ్చుకోవడానికి నువ్వు కెనడా నుంచి ఇంత దూరం రావడానికి, ఇలా ఎండా కొండా లేకుండా రోడ్డెంట తిరగడానికి, ఈ మామిడి పళ్ళకి సంబంధమేంటి అని నడుస్తున్నంతసేపు కొచ్చెండ మీద కొచ్చెండ్లు అడిగిపారేసింది. ఇంట్లోకి వెళ్ళగానే లల్లి ఇచ్చిన మాజా చల్లబరిచిందేమో చెప్పలేను కానీ గొంతు తగ్గించి సున్నితమైన స్వరంలోకి మారా. ఇన్ని రోజులు నేను నీలాగే ఆవిడ గురించి పెద్దగా పట్టించుకోలేదే, అసలు ఆవిడ ఎవరో కూడా మొన్నటిదాకా తెలీదు, ముందే తెలుసుంటే ఆ పని ఇక్కడున్నప్పుడే చేద్దును, అయినా ఇంత చిన్న పనికే అంత పెద్ద పేర అనుకున్నా కానీ ఈ పని చాలా కష్టమేనే అన్నా. నువ్వు కొంచెం తెలుగులో మాట్లాడతావా అంది లల్లి. ఏ, నేను మాట్లాడేది ఆంగ్లమా? వెటకారంగా అన్నాను. మరి చెప్పేదేదో సరిగ్గా చెప్పాడు. వచ్చి 2 వారాలైందిట. నేనే 2 సార్లు ఇంటికొచ్చా, తమరు లేరు. అయ్యో, ఒకసారి చూసిపోదామనైనా అనుకున్నావా? అదృష్టం కొద్దీ పనుండి ఈ వైపు వచ్చాను. లేకపోతే ఈ పాటికి దేవకీదేవి ఒడిలో పడుకునుందువు అంది. ఆ మరే, ఆ లెక్కనైనా చిన్నికృష్ణుడికి ట్విన్ సోదరిని అయ్యి పెద్ద పేరు తెచ్చుకుందును అన్న. ఈ పేరు తెచ్చుకునే గోల నేను భరించలేను గాని తల్లోయ్, నన్ను వదిలేయ్ అంది లల్లి. అదేంటే, నీకు కాస్త పలుకుబడి ఉందిగా, ఒక్క మామిడి పళ్ళ పిల్లని కుదిర్చవే, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అన్న. ముందు నువ్వు నాకు అర్థమయ్యేటట్టు తెలుగులో చెప్పు, ఆ తర్వాత చూద్దాం అంది లల్లి. సరే, పెద్దగా చెప్పడానికి ఏమీ లేదు కానీ మార్గరెట్ థాచర్ పేరు వినడమే కానీ అంత గొప్ప ఆవిడ ఎలా అయిందో నాకు తెలీదు. మొన్న 8 ఆవిడ చనిపోయారు. ఆ రోజు ఉదయం ఆఫీస్కు వెళ్తూ కారులో 16:50 AM రేడియో ఆన్ చేశా. సీనా రేడియో న్యూస్ రీడర్ ఖుర్షీద్ అక్రమ్ గారు హిందీలో వార్తలు చదువుతున్నారు. వార్తలు విన్నాక నాకు మతిపోయింది. ఆయన చెప్పడం ఏంటంటే, ఈవిడ గారు మామిడి పళ్ళ వాళ్ళకి పెళ్లి చేయడానికే జీవితం అంతా దారిపోసిందిట. దానివల్లేట ఆవిడకంత గొప్ప పేరు వచ్చింది. అది విన్నప్పటి నుంచి నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. ఆఫీస్కు వెళుతూనే 4 రోజులు వెకేషన్ పడేసి ఇటు వచ్చేసా. సెలవులయ్యేలోపు కనీసం ఒక్కడికైనా చెయ్యాలి పెళ్ళి. అది కనుక సక్సెస్ అయ్యి మంచి పేరు వచ్చిందంటే జాబ్ వదిలి ఇక్కడికి వచ్చేస్తా. ఇంకా జీవితం అంతా మార్గరెట్లాగే మామిడి పళ్ళ వాళ్ల పెళ్లికే దారపోస్తా. నేను తన్మయంగా చెప్తుంటే మా లల్లి నమ్మనట్టు చూసింది. ఒక్క గిల్లు గిల్లి, సరే గాని గుర్తుంటే ఒకసారి ఆ వార్తని ఖుర్షీద్ అక్రమ్ గారి మాటల్లో చెప్పు అంది. నేను బాగా గుర్తు తెచ్చుకుని కళ్ళు మూసుకుని మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ ఖుర్షీద్ అక్రమ్ గారి మాటల్లో ఇలా చదివాను. ఏ సమాచార్ ఆప్ సీనా రేడియో సే సున్ రహి హే, బ్రిటన్ కే ఐరన్ లేడీ మార్గరెట్ థాచర్ కి కల్ లండన్ మే నిధన్ హుయి. ప్రెసిడెంట్ హార్పర్ నే కహా కి దునియా ఏక అచ్చీ లీడర్ కో ఖో గయి. మార్గరెట్ ఇత్నే మషూర్ బన్నే కా కారణ ఏ హై కి జీవన్ భర్ ఉన్హోనే ఆమ్ ఆద్మీ కే కళ్యాణ్ కే లియే మెహనత్ కర్తీ రహి. చూసావా, ఆమ్ ఆద్మీ కే కళ్యాణ్ కే లియే మెహనత్ట. అంటే మామిడి పళ్ళవాడి పెళ్లి కోసమేట ఆవిడ చేసిన శ్రమంతా. లల్లీకి ఎండలోంచి వచ్చిన ములాన కళ్ళు తిరిగాయో, తలనొప్పి వచ్చిందో కానీ చేతులు నుదుటి మీద రుద్దుకుంటూ కూచుండిపోయింది. ఏమైందే అని అడుగుదామనుకున్నా. ఈలోపు మామిడి పండ్లమ్మా, మామిడి పండ్లు అంటూ ఒక కురదాని కేక వినిపించింది. ఇంక నేను ఏమీ ఆలోచించకుండా ఇంట్లోంచి బయటికి పరిగెత్తా. ఈ పిల్లనైనా ఒప్పిద్దామని. అబ్బా, మామిడి పళ్ళ గంప తెగబరువుగా ఉంది, దింపడానికి మీరు ఒక చెయ్యేద్దురు.
అదండి విషయం. ఆమ్ ఆద్మీకి వచ్చిన పాటలు చాలా చక్కటి హాస్య కథను అందించారు లక్ష్మీ రాయపరుపు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి లక్ష్మి గారు. మీకు మీరు ఇలాగే ఇంకా మంచి మంచి హాస్య కథలు రాసి మీరు మా స్వరమాలకు అందిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. స్వరమాలిక శ్రోతలు విన్నారు కదా ఈరోజు కార్యక్రమాలు. ఇంతటితో మనం ముగిద్దాం. మళ్ళీ వచ్చే వారం క్రొత్త విషయాలతో కలుద్దాం. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ శ్రీ సత్య గౌతమి. మీరు వింటున్నారు స్వరమాలిక, ఎల్లప్పుడూ క్రొత్త విషయాలతో. స్వరమాలిక భారతీయ స్వరం అమెరికా నుండి. ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
సున్నితమైన భావాన్ని, అందమైన మనస్సుని రాబోయే కొత్త సంవత్సరంలోనే కాకుండా జీవితాంతం ఆస్వాదిస్తూ ఆనందిస్తూ ఉండాలని ఆశిస్తూ మా ప్రియమైన మై ఇన్ మీడియా శ్రోతలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తోంది మీ ఆర్జే భార్గవి.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
డైరీలో పేరు తప్ప ఇంకేమీ రాయలేదు. జిమ్కెళ్ళాలని డబ్బులు కట్టి కట్టడం అక్కడితో ఆపేశాం. నడుం కట్టడమే మర్చిపోయాం. రిజల్యూషన్ చెక్ లిస్ట్లో లిస్ట్ మాత్రమే మిగిలింది. చెక్కి చెక్ పెట్టాం. లేజీనెస్ వదలగొట్టాలన్న క్రేజీ థాట్కి ఫస్ట్ వీక్లోనే ఫుల్ స్టాప్ పెట్టి బీయింగ్ లేజీగా బ్రతికేస్తున్నాం. ఫ్యామిలీతో అవుటింగ్, నెట్లో సర్ఫింగ్, కెరీర్ అచీవ్మెంట్, లైఫ్లో ప్రతి చిన్న ఎంజాయ్మెంట్ అందుకుంటూ అలా అలా 2017 పేజెస్ని తిప్పేశాం. ఇలాంటి అనుభూతుల్ని మరెన్నో 2018లో కూడా అందుకోవాలని మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తోంది మీ ఆర్జే వెన్నెల.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listener's discretion is advised.
ప్రకృతిలోని అందాన్ని, సున్నితమైన భావాన్ని, అందమైన మనస్సుని రాబోయే కొత్త సంవత్సరంలోనే కాకుండా జీవితాంతం ఆస్వాదిస్తూ ఆనందిస్తూ ఉండాలని ఆశిస్తూ మా ప్రియమైన మై ఇన్ మీడియా శ్రోతలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తోంది మీ ఆర్జే భార్గవి.
ఇంతవరకు మీరు విన్నారు మైండ్ మీడియా సమర్పించు స్వర్మాలిక కార్యక్రమం డిసెంబర్ 29, 2017 నాటి ఎపిసోడ్.